కౌశికి కౌశికియుని స్తోత్రం చేశారు. అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో దేవతలంతా. అప్పుడు ఆ కౌశికీదేవి దేవతల కోసం చక్కని మరొక రూపం ధరించింది. ఆ రూపం ఎలా ఉన్నది? గొప్ప సింహం మీద కూర్చుని ఉన్నది. ఆవిడకి ఆయుధాలు చేతిలో ఉన్నాయట. ఘంట సోల హలాని శంఖ ముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జై దధతి ఘనాంత విలసత్ సీతాం సుతుల్య ప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభాది దైత్యార్దిని. అమ్మవారు గౌరీదేహం నుంచి పుట్టుకొచ్చింది. అపూర్వమైన సింహవాహనం మీద కూర్చున్నది. సమస్త లోకాలకి ఆధారభూతురాలు ఆవిడ. లేకపోతే ఏ లోకము ఉండదు. ఒక్క క్షణకాలం కూడా ఈ లోకములు నిలబడవు ఆ తల్లి లేకపోతే. ఆవిడకి మహా అని ముందు చేరుతుంది. మహా పూర్వం అత్ర సరస్వతి, సరస్వతి ముందు మహా చేర్చు అంటే మహాసరస్వతి అనే పేరుతో ఉంటుంది ఆ తల్లి. శుంభుడు నిశుంభుడు అనే రాక్షసుల్ని సంహరించడానికి పుట్టింది కాబట్టి శుంభ నిశుంభుల్ని చంపే ఈ రూపమునకు మహాసరస్వతి అని పేరు. ఆ తల్లి చేతుల్లో ఏమేమి ఉన్నాయి? ఘంట, ఒక చేతిలో ఘంట ఉన్నది, మరో చేతిలో సోలం ఉన్నది, మరో చేతిలో హలము నాగలి ఉన్నది, మరో చేతిలో శంఖం, ఇంకో చేతిలో ముసలం అంటే రోకలి ఉన్నది, మరో చేతిలో చక్రం, మరో చేతిలో ధనుస్సు, మరొక చేతిలో బాణం ఉన్నది. ఇలా 8 ఆయుధములు ధరించిందంటే అర్థం 8 చేతులు ధరించిన తల్లి అష్టభుజాదేవి. ఈ అష్టభుజాదేవి యొక్క వాహనం సింహం. ఆ తల్లి రూపం తెలుపు. ఆవిడ పేరు మహాసరస్వతి. మహాసరస్వతి పేరు బ్రహ్మపత్రి అయిన సరస్వతి రెండోయే. మహాసరస్వతి అనే రూపం శుంభని శుంభుల్ని చంపిన రూపం కాబట్టి సరస్వతికి మహాసరస్వతికి తేడా తెలియకపోతే ప్రమాదం. అది తెలియపోతుందనే మనకి ఉట్టి శారద అండల్లా. శారద పరమేశ్వరి అన్నారు. శారద అంటే కేవలం బ్రహ్మగారి భార్యే. శారద పరమేశ్వరి అంటే దుష్టులైన శుంభ నిశుంభాది రాక్షసుల్ని సంహరించిన మహాశక్తి స్వరూపుణి. ఆవిడ 8 చేతులతో ఉంటుంది. ఈ 8 ఆయుధాలతో ఉంటుంది. దుష్ట శిక్షణ చేస్తుంది. లోకాలకి కావలసిన పదార్థములన్నీ నిమేష మాత్రంలో అందిస్తుంది. ఆ శక్తి కలిగిన మహాసరస్వతి రూపం అటువంటి తల్లి. ఇంకా ఎలా ఉన్నది? ఘనాంత విలసత్సీతాంశుతుల్య ప్రభాం. ఘన అంత అంటే మేఘములోంచి బయటకు వచ్చింది. ఘనము అంటే మేఘం. ఇక్కడ ఘనము అన్నారు కానీ ఘనాఘనమల్లా. ఘనము అంటే మేఘం. ఘనాఘనము అంటే వర్షాకాల మేఘం. వర్షాకాల మేఘం నల్లగా ఉంటుంది కానీ ఇవిడ వర్షాకాలపు మేఘంలోంచి బయటకు వచ్చింది అంటల్లా. శరత్కాలంలో అంటే ఆశ్వయుజ మాసంలో కార్తీక మాసంలో ఆకాశం కేసి చూడండి, అప్పుడు మబ్బులు కనబడతాయి. ఆ మబ్బులు ఎలా ఉంటాయి? తెల్లగా ఉంటాయి. ఆ మబ్బుల్ని శారద నేరదములు అంటారు. శరత్కాలం, శారద అంటే శరత్కాలము. శరత్కాలం అనగా ఆశ్వయుజము కార్తీకము, శారద అనగా ఆశ్వయుజ కార్తీక మాసములు. ఆ కాలములో నేరద అంటే మేఘము. శరత్కాలపు మేఘములు ఎలా తెల్లగా ఉంటాయో అలాంటి మేఘములు ఆకాశంలో ఉన్నాయి. ఆ మేఘాల్లో నుంచి తెల్లని మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు ఒక ఆయన. ఆయన చంద్రుడు. ఆ తెల్లని మబ్బులో నుంచి బయటికి వచ్చిన చంద్రుడి వెన్నెల ఎలా ఉందో అంత తెల్లగా ఉందిట ఆవిడ. అందుకని ఇక్కడ చెప్పకుండానే మనకి ఘన అంత విలసత్ సీతాంశు తుల్య ప్రభాం. సీతాంశుడు చంద్రుడు. ఆ చంద్రుడు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? తెల్ల మబ్బుల్లోంచి బయటకు వచ్చాడు. ఆ తెల్లని మబ్బుల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఇంకొంచెం మెరుస్తాడు. కాసేపు మబ్బుల్లో ఉన్నాక బయటకు వచ్చిన చంద్రుడి కాంతి బాగుంటుందండి. ఎప్పుడైనా అంతే. బాగా నిద్రపోయి ఫ్రెష్గా మొహం కడుక్కొచ్చిన వాడి ముఖంలో ఉత్సాహం ఉంటుంది. అలాగే ఎప్పుడూ కనబడే చంద్రుడి కంటే కాసేపు మబ్బులు ఆవరించిన తర్వాత మబ్బులు చీల్చుకుని బయటకు వచ్చినటువంటి చంద్రుడి యొక్క కాంతి మరింత బాగుంటుంది. అమ్మవారు అటువంటి తెల్లని కాంతితో వెలిగిపోతున్నది. ఆ తల్లి గురించి నమస్కారం చేసుకుంటున్నామని దేవతలు వినయంతో జగన్మాతని ప్రార్థించారు. ఆ జగన్మాత మీద పుష్పవర్షం కురిపించారు. పూలదండలు మెడలో వేశారు. అమ్మవారికి గంధం పూశారు. గంధం అంటే చాలా ఇష్టం. గంధం ఎవరికైనా ఇచ్చామంటే గురువులకి కానీ అమ్మకి కానీ గంధం ఇస్తే పుణ్యం లభిస్తుంది. పుష్పముల వల్ల జ్ఞానాధికారులు లభిస్తాయి. అందుకే దేవతలు ఎప్పుడు పువ్వులు గంధం ఈ రెండు మాత్రం తప్పకిస్తారు అమ్మవారికి. ఈ విధంగా అమ్మని పూజించారు. పూజించి అమ్మ మమ్మల్ని చాలా కాలం తర్వాత అనుగ్రహించటానికి అంటే 1000 ఏళ్ల తర్వాత ఆవిర్భవించావా, నీ కొరకు నమస్కారం అన్నారు. తుష్టువుస్తాం సురాదేవీం సహ దివ్యైర్మహర్షిభి జగుర్ గంధర్వపతయో ననృతుశ్చ అప్సరోగణాః. వెంటనే దేవతలంతా ఆ భక్తితోటి అమ్మవారి మీద పూలవర్షం కురిపించి అప్సరసల్ని పిలిపించారు, నృత్యం చేయించారు. ఒకేసారి అమ్మవారు ప్రత్యక్షం కాగానే రాక్షసుల్ని చంపే తల్లి రక్షించనకుండా ముందు పూజించాలి. ఇంటికి వచ్చిన వాడికి ఒకేసారి కాకుండా ముందు కొంచెం కొంచెం ఒక పాద పూజ, లేకపోతే మెళ్ళో దండ వేయటం, కాస్త గంధం పూయటం, ఇవన్నీ అయ్యాక అప్పుడు అన్నం పెట్టాలట. అందుకని ఆ తల్లి యొక్క గుణాలని, ఆపదలలో దీనులను రక్షించే తల్లి దేనాధార అంటే దీనులకు ఆధార స్వరూపిణివైన ఓ దేవి నీకు మంగళహారతి అన్నారు వాళ్ళు. చాలా కాలం క్రితం బహుశా సీనియర్ సముద్రాలు అనుకుంటారు ఓ పాట రాశాడు. అమ్మవారిని మంగళహారతి ఇస్తూ గౌరీదేవిని ధ్యానం చేసే ఒక గొప్ప పాట. ఈ పాటకు మూలం ఎక్కడుందంటే సరిగ్గా దేవీ భాగవతంలో ఉంది. నేను దేవీ భాగవతం చదివిన తర్వాత మొదట్లో పాట విన్నాను, ఎంత బాగా రాశాడో మహానుభావుడు అనుకున్నాను. అంత మహానుభావులు వాళ్ళు అంత బాగా రాయడానికి గల కారణం పురాణములను బాగా చదవడం. పురాణాలు బాగా ఆపోసిన పెడితే మంచి పాటలు రాయగలుగుతాను. జగములా దయనేలే జననీ, జగములా దయనేలే జననీ, సదాశివుని మనోహరిణి, పదములా కొలిచేనే మదిని దేవి, జగములా దయనేలే జననీ, మరుని గెలిచిన వానికి మరులు, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదనా, ఆపదలందున ఆదరింపవే, ఆపదలందున ఆదరింపవే, లలితా శైల సుతా దేవి, లలితా శైల సుతా దేవి, జగముల దయనేలే జననీ, సదాశివుని మనోహరిణి, పదముల కొలిచేనే మదిని దేవి, జగముల దయనేలే జననీ, మరుని గెలిచిన వానికి మరులు, మరిపే సుందర వదనా, కైలాసాచల సదన దీనాధారము దీవనలీవే, దీనాధారము దీవనలీవే, దేవీ మంగళ గౌరీ, దేవీ మంగళ గౌరీ, జగముల దయనేలే జననీ. దీనాధారము అన్నంలో దీనులకి అమ్మ మాత్రమే ఆధారం. అటువంటి నీకు భక్తితో నమస్కారం చేస్తున్నాం ఓ దేవి, ఓ మంగళగౌరీ, మాకు మంగళం కలిగించు అని కర్పూరహారతి, నక్షత్రహారతి రెండింటినీ దేవతలు ఇవ్వగలిగారు. దేవతలకి కేవలం కర్పూరమే కాకుండా నక్షత్రాలను కిందకు తీసుకొచ్చే శక్తి ఉంది కనుక నిజంగా నక్షత్రాలు దిగొచ్చేయట. మనమైతే నక్షత్రహారతి అనే పేరుతో ఏదో నక్షత్రాల బొమ్మ ఉన్న పాత్రలు పట్టుకొచ్చి అందులో ఇంత నూనె వేసి లేక ఆవు నెయ్యి వేసి ఒత్తి వేసి ఆ ఒత్తిని అలా భక్తితో తిప్పేస్తున్నాం. కానీ వాళ్ళు నక్షత్రాలని పీక్కొచ్చి ఆ నక్షత్రాలతో అమ్మవారికి దిష్టి తీశారు, హారతి ఇవ్వగలిగారు. అది నక్షత్రహారతి అంటే. ఎప్పుడొకప్పుడు మీరు కూడా ఇవ్వగలుగుతారులేండి, ఎప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు నక్షత్రహారతి ఇవ్వడం అంటే మాట్లాడాలి. చంద్రహారతి, సూర్యహారతి, నక్షత్రహారతి నిజంగా దేవతలు ఇవ్వగలిగారు. చంద్రుడు రమ్మంటే చంద్రుడు వచ్చాడు అక్కడికి. అసలు చంద్రుడు అమ్మవారి శిరస్సు మీదే ఉన్నాడు కనుక ఇంకా వేరే రావాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. సూర్యుడు ఆవిడ కుడికొన్ను, ఆయన బయటకు వచ్చి అమ్మవారికి హారతి మళ్ళీ కన్నుగా కూర్చున్నాడు. నక్షత్రములన్నీ చకచకా వచ్చాయి, నీరాజనములు పెట్టాయి, ఇవన్నీ స్వీకరించింది. అలా స్వీకరించిన అమ్మవారి రూపం ఉందట తతోంబికాం పరం రూపం బిభ్రాణాం సుమనోహరం దదర్శ. అప్పుడు అమ్మవారి యొక్క రూపం ఉన్నది పరం రూపం, ఇంకంతకంటే ఉత్తమ రూపం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఈ ప్రపంచములో ఉన్న సౌందర్యమంతా ఒక ముద్ద కింద మారిస్తే ఆ ముద్ద అమ్మవారి కాలి గోటికి కూడా సాటి రావట్లేదట. ఎందుకని? అది అలౌకిక సౌందర్యం, ఇది లౌకిక సౌందర్యం. అందుకే మనందరం ఎంత గింజుకున్నా ప్రపంచంలో ఉన్న అందములన్నీ పట్టుకొచ్చి పోగి చేసి ఆ అందములన్నిటితో ఒక రూపం తయారు చేసినా మళ్ళీ ఆ రూపం అమ్మవారి కాలిగోటికి సరి సాటి రాదు. అందుకే ఆవిడది ఉత్కృష్ట రూపం, అంతకు మించిన సౌందర్యం మరొకటి లేదు. అందుకే ఆవిడ భువన సుందరి, విశ్వసుందరి, శ్రీసుందరి అటువంటి సౌందర్య రూపమును చూచి ఆనందంతో పరవశించిపోయారు దేవతలంతా. మనస్సును ఆకట్టుకునే రూపం, పవిత్రమైన రూపం, ఆ రూపానికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేశారు. ఏం నాయనలేరా మళ్ళీ నన్ను పిలిచారు అన్నదట ఏమీ ఎరగనట్టుగా వీళ్ళంతా స్తోత్రం చేశాక, జగన్మాత ఎరిగి ఎరిగి అడుగుతావు, నీకు తెలియందేముంది, నువ్వు ముందే చెప్పావు కొంతకాలం పోయాక శుంభని శుంభులు అనే వాళ్ళు వస్తారు, వాళ్ళ వల్ల మీకు మళ్ళీ గండం వస్తుంది, దాంతో మళ్ళీ నా దగ్గరకు రాక తప్పదన్నావు. అలాగే జరిగింది. నేను ఇంద్రుణ్ణి, కొంచెం బుర్రలేక నీవిచ్చిన రాజ్యాన్ని అనుభవిస్తూ మధ్యలో కొంతకాలం పాటు నీ పూజ చేయడం మానేశాను. ఒక రోజున ఇంద్రుణ్ణి శచీదేవి పిలిచి, ఏమండి నందనవనంలో అమ్మవారు ఉన్నది, అమ్మవారికి హారతి ఇవ్వండి అంటే ఆ ఈ పూటకు నువ్వు ఇచ్చేయి, నీవు పనులు చేసుకో, నేను కూర్చుంటాను అని కూర్చుని నీకు అర్చన చెయ్యకుండా భోగాలు అనుభవించాను. ఈ దురహంకారం నాకు తగిన శాస్తి చేసింది. ఇప్పుడు నువ్వే రావాలి, ఇక్కడి నుంచి తరలి రావాలి. లోకకంటకులైన శుంభని శుంభుల్ని వాడికి అనుయాయులుగా ఉన్న వాళ్ళందరినీ చీల్చి చెండాడాలి, నీ భక్తులమైన మమ్మల్ని రక్షించాలి అని పరిపరి విధాలుగా మొక్కుకున్నారట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ కష్టాలు వచ్చినప్పుడు అందులోంచి బయటపడలేనప్పుడు మేము కేవలం నిన్నే స్మరిస్తాం, నిన్నే మా దేవిగా, మా మానసిక ఆరాధ్య దేవతగా ప్రార్థిస్తాం, స్వీకరిస్తాం. అబ్బా నీ దగ్గర ఒక కరుణ ఉన్నది, అది అవ్యాజ కరుణ. పాపాత్ముల్ని కూడా క్షమించి దగ్గరకి తీసుకుని లాలించి పాలించే కరుణ నీది. సాధారణంగా కొంతమంది కోపం వస్తే కోపం యావత్ జీవితం విడిచిపెట్టరు. నీతో ఇక నేను ఎప్పుడు కలవను, విరోధం వచ్చింది నాకు చెప్పు అంటాడు వాడు, ఇంకెప్పుడు చచ్చినా నీతో కలవను అంటాడు. వాడు చచ్చాక కలిసేదేమిటండి. కానీ అమ్మ అలా కాదట, ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ అంతలోనే వాడు వచ్చి ఒక్కసారి కరుణించు తల్లి అంటే అన్నీ మరిచిపోయి రక్షిస్తుంది. అందుకే మీ దగ్గరకు వచ్చాను తల్లి అన్నారు వాడు. అప్పుడు అమ్మ అలాగేనని చెప్పి బయలుదేరింది. పరమ సౌందర్యవతి జగన్మాత సింహవాహన రూఢయ్యి శుంభని శుంభులు పరిపాలిస్తున్న రాజ్య ప్రాంతానికి వచ్చింది. ఒక్కసారి శంఖనినాదం చేసింది. ఆ శంఖనినాదానికి ప్రపంచాలన్నీ కదిలిపోయాయి, ఒక్కసారిగా గ్రక్కున కదిలిపోయాయి. శుంభని శుంభులు దూతల్ని పంపారు. ఆ దూతలుగా చండముండాసులు వెళ్ళారట. వాళ్ళు వెళ్ళి అమ్మవారి రూపం చూసి ఆశ్చర్యపోయి పరుగు పరుగున శుంభుడి దగ్గరికి, నిశుంభుడి దగ్గరికి వచ్చారు. శుంభుడు ఆ సమయంలో సింహాసనం మీద కూర్చున్నాడు, నిశుంభుడు యువరాజస్థానంలో కూర్చున్నాడు, మరో పక్కన ధూమ్రలోచనుడు, ఇంకో పక్కన రక్తబీజుడు, మహావీరుడైన రాక్షసులు, మంత్రులు. అందులో వీడికి ప్రత్యేకంగా సుగ్రీవుడు అని పేరు కలిగిన ఒక మంత్రి కూడా ఉన్నాడు. నిశుంభుల యొక్క మంత్రి పేరు సుగ్రీవుడు. అంటే మన వాలి సుగ్రీవుల్లో సుగ్రీవుడు కాదు, వీడి పేరు కూడా సుగ్రీవుడే. సు అంటే మంచి, గ్రీవం అంటే మెడ, మంచి తల కలిగిన వాడు అని అర్థం, అంతకంటే లేదు, మంచి మెడ కలిగిన వాడు. సుగ్రీవుడు అని ఒక మంత్రి కూడా ఎప్పుడు శుంభుడి పక్కన ఉంటాడు. ఇంతమంది ఉండగా చండముండాసురులు అన్నారు, మహారాజా మేము ఒక అపూర్వ దృశ్యం చూసాం, మన రాజ్యం యొక్క సీమలలో సరిహద్దులలో ఒక సుందరీమణిని చూసాం, ఎంత గొప్పగా ఉందో ఆ సౌందర్యం, ఈ ప్రపంచంలో ఇంతకు పూర్వం ఎక్కడా మేము చూసి ఎరగం, స్త్రీలలో అంత అందగత్యలు ఉంటారు అని మేము వినను కూడా వినలేదు. అందగత్యల్ని చాలామందిని చూసాం మేము. ఇంద్రుడి భార్య శచిని చూడలేదా, లేక దేవలోకంలో ఉన్న రంభ, హరిణి, హేమ, వరూధిని ఇటువంటి స్త్రీలను చూడలేదా? వాళ్ళందరి సౌందర్యము కూడా ఈ కొత్త సుందరి, సరికొత్త సుందరి యొక్క కాలి గోటికి పోలదు. అంత గొప్ప సుందరి, అంత సుందరి భీకరమైన సింహం మీద కూర్చుని ప్రత్యక్షమయ్యింది. ఆవిడికి 8 చేతులున్నాయి, అపూర్వమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ సౌందర్యాన్ని చూస్తే ఆకర్షణ కలుగుతోంది. ఆమె ఆయుధాలని, ఆవిడ ఎక్కి వచ్చిన సింహాన్ని చూస్తే మాత్రం భీతి కలుగుతోంది. ఏకకాలంలో ప్రీతి, భీతి, భయం, నయం అన్నీ కలుగుతున్నాయి. అటువంటి రూపం నీకు భార్య అయితే బాగుంటుంది అనిపిస్తున్నది. నీకు ఎంతకాలం పెళ్ళి అవ్వలేదు కనుక పెళ్లి మాత్రం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా స్వేచ్ఛగా తిరిగేవాడివి కనుక ఆమెను చూచి మెచ్చుకుని నచ్చితే వరించి పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తే బాగుంటుందేమో అని వాళ్ళు చెప్పగానే వాడు తెల్లబోయి చండముండాసురులు చెప్పారంటే అంత తేలికేం కాదు. చండుడు ముండు అతిలోక సుందరిముడులు చూసిన వాళ్ళు, ఆ అతిలోక సుందరి కంటే కొత్తగా వచ్చిన సుందరి ఇంకా బాగుందన్నమాట అనుకుని వెంటనే సుగ్రీవుని పిలిచాడు. ఒరే దోత సుగ్రీవ, నువ్వు నాకు మంత్రివి. సందేశహరో దోత, దోత అంటే ఏమిటి, సందేశమును యథాతథంగా చెప్పేవాడు. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి తన చమత్కారాన్ని తన వాంగ్ నైపుణ్యాన్ని ఉపయోగించవచ్చు అన్నమాట, విచక్షణ కూడా ఉపయోగించవచ్చు. అటువంటి వాడు దోత. నువ్వు దోతగా వెళ్ళు, ఏం చేస్తావో తెలియదు, ఆ కొత్త సుందరి మణి యొక్క మనస్సు మార్చాలి, ఆమె నా భార్య అయ్యేలా చూడాలి. అలా చూసామనుకో ఇప్పటిదాకా మహామంత్రిగా నీకు ఇస్తున్నటువంటి జీతం కంటే భోగాల కంటే కొత్త జీతం పెంచుతాను, భోగాలు ఎక్కువ ఇచ్చేస్తాను, ఎంతెందుకు నా రాజ్యంలో సగం నీదనుకో. వెళ్ళు, సంబంధం మాత్రం తప్పిపోకుండా చూడరాయి. అసలు ఈ మధ్యన పెళ్లి సంబంధాలు తప్పిపోతే రావట్లే, మొగాళ్ళకి పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అనగానే సుగ్రీవుడు బయలుదేరాడు. వెళ్ళి దూరం నుంచి అమ్మను చూశాడు. ఆ అమ్మను చూడగానే వాడికి వినయంగా నమస్కారం చేయాలనిపించింది. రెండు చేతులు జోడించి వినయంగా నమస్కరించాడు. ఆహా, ఏమి రూపం ఇది! ఈ రూపాన్ని చూడగానే సాష్టాంగ నమస్కారం చెయ్యాలనిపిస్తోంది, స్తుతించాలనిపిస్తోంది. ఇటువంటి సుందరీమణిని మా రాజుగారికి భారీగా అడగాలంటే కూడా మనస్సు అంగీకరించట్లేదు అనుకున్నట్టువాడు. అంటే వాడు కొంచెం జ్ఞానం ఉంది. ఆ శుంభుడు ఎటువంటి వాడో తెలుసు కదండి ఈయనకి. మహారాజు ఎక్కడ, వాడి పశుబుద్ధి ఎక్కడ, వాడిలో ఉన్న క్రూరత్వం వ్యసనాలు ఎక్కడ, ఈ సుందరీమణి యొక్క రూపం పవిత్రత ఎక్కడ, నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. ఏం చేస్తాం, ఈ సుందరిని పెళ్లి చేసుకోవాలని మా రాజు అనుకున్నాడు. దూతగా నన్ను పంపాడు. దూత యొక్క లక్షణం రాజుగారికి మేలు చేకూర్చడం. అడగడం ఇష్టం లేకపోయినా ఈవిడిని అడిగి మా రాజుగారికి ఈవిడికి పెళ్ళి అవుతుందేమో ప్రయత్నిస్తాను, కానీ అడిగితే ఈవిడ నన్ను అడుగుతుందేమో అని భయంగా ఉంది. ఎందుకంటే ఈవిడ రూపం చూస్తే మా రాజుగారిని వరించేటట్టుగా లేదు అనుకుంటూ దగ్గరికి వెళ్ళి వినయంగా, దేవి నీకు పాదాభివందనం, నీవు జగన్మాతలా కనిపిస్తున్నావు, సమస్త లోకాలకి మూలమైన మాతృరూపం నీలో నేను చూడగలుగుతున్నాను, నీలో కాంతి ఉన్నది, జ్ఞానం కనబడుతున్నది, ఆయుధాలు చూస్తే దుష్ట శిక్షణ చేయగలిగే శక్తి వినిపిస్తున్నది. సరే అవన్నీ పక్కన పెట్టు. దేవి దైత్యేశ్వర శుంభ త్రైలోకే పరమేశ్వర దూతోహం ప్రేషితస్తేన త్వత్సకాశమిహాగత. త్వత్, నీ యొక్క సకాశం దగ్గరకి, సకాశం అంటే దగ్గర. నేను నీ దగ్గరకి ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలిసిన ఒక కారణం ఉన్నది, అది చెబుతా విను. నేను నాకుగా రాలేదు, దూతగా వచ్చాను. ఎవరి దూతగా వచ్చాను అంటావేమో, శుంభుడు అని పేరు కలిగిన ఒక మహావీరుడు ఉన్నాడు, ఆయన ఈ ప్రపంచాలన్నిటికీ ప్రస్తుతం రాసు, మూడు లోకాలని పరిపాలిస్తున్న రాజుగారు ఆయన. సమస్త లోకాలని పరిపాలిస్తున్న మహావీరుడు దైత్యేశ్వరుడైన శుంభుని గురించి నీవు కూడా వినే ఉంటావు, ఆ రాజుగారి దూతగా నేను ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను. మా రాజుగారు సామాన్యుడు కాదు, బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు పొందినవాడు, ఆయన్ని సామాన్యుడు ఎవరూ చంపలేరు. ఆ మహావీరుణ్ణి మానవ మాత్రుడు చంపలేడు, ఆయన లోకాలన్నీ జయించాడు, ఇంద్రుని తరిమవతల పారేశాడు, ఇప్పుడు ప్రస్తుతం ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన ఈనాటి వరకు పెళ్లి మాత్రం చేసుకోలేదు. నీ సౌందర్యం గురించి చండముండాసురులు అనేవాళ్ళు మా రాజుగారికి చెప్పితే, వర్ణిస్తే ఆయన నీ రూపం గురించి వినే, కేవలం విని చూడకుండానే ఉవ్విళ్ళూరుతున్నాడు. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. నీవు కూడా మా రాజుని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో అనిపిస్తోంది. నీవా సుందరివి, ఆయన వీరుడు, నీవు పెళ్లి చేసుకోనట్టే కనబడుతున్నావు, ఆయన అవివాహితుడే, మీ ఇద్దరికీ పెళ్ళి అయితే ఎంత బాగుంటుందో అన్నట్టే. అప్పుడు అమ్మ పకపక అనలేదు. కౌశికిని రా నేను అన్నదట. అంటే వీడికి అర్థం కాల, కౌశికి అని ఎందుకు అన్నదో తెలిసి ఇక్కడుంది చమత్కారం. మనకు కూడా ఒక అనుమానం రావాలి. ఏమిటి, దేవతలు పార్వతీదేవిని ప్రార్థించారు. పార్వతి శరీరం నుంచి ఎందుకు రావాలి, కోశము నుంచి ఆవిడ, కౌశికి ఎందుకు అవ్వాలి? డైరెక్ట్గా ప్రార్థించిన వెంటనే మణిద్వీపం నుంచి వచ్చేయచ్చుగా, మళ్ళీ పార్వతి శరీరం నుంచి ఎందుకు రావాలి అంటే దానికి ఒక కారణం ఉన్నదట. శివపురాణంలో వాయవీయ సంహితలు ఈ విషయం చెప్పారు. ఏమిటో తెలుసా, శుంభని శుంభులు బ్రహ్మ గురించి తపస్సు చేసి వరాలు కోరారు కదా. ఆ కోరినప్పుడు ఒక్క స్త్రీ చేతిలో మాత్రమే మాకు మరణం రావాలి, ఇంకెవరి చేతిలో చావు రాకూడదు, పురుషుల చేతిలో చావకూడదు. ఆ స్త్రీ ఎటువంటి స్త్రీ అయి ఉండాలి? తనకుగా తాను ఆవిర్భవించకూడదు. పురుషుడు తన శరీరంలో సగంగా ఉండగా రాకూడదు. ఒక స్త్రీ శరీరము నుంచి ఇతరుల ప్రార్థన యొక్క అంగీకరించి బయటికి రావాలి. అటువంటి స్త్రీ చేతిలో చావాలి వాడు. ఇప్పుడు అమ్మవారు మణిద్వీపం నుంచి వస్తే తనంత తాను ఆవిర్భవిస్తుంది, స్వయంభూ నుంచి చేతిలో చావకూడదట. పోని అమ్మవారు కామేశ్వరుడి భార్యగా కామేశ్వరిగా వస్తే పురుషుణ్ణి ముట్టుకుంది కాబట్టి పనికిరాదట. ఒక స్త్రీ రూపంలో ఉన్న శక్తిని ప్రార్థించినప్పుడు ఆ స్త్రీ కోశము నుంచి బయటకు వచ్చిన స్త్రీ చేతిలోనే చావాలి. అందుకే పార్వతీ శరీర కోశ అని వాళ్ళు ధ్యానం చేస్తుంటే ఆ కోశంలోంచి బయటకు వచ్చి కౌశికయ్య వీడిని చంపడానికి వచ్చింది. లేకపోతే ఎందుకు వచ్చింది అనుకుంటారు? ఆవిడ డైరెక్ట్గా పైన దిగి రావచ్చు, హిమాలయాలకే రండి, గౌరీనే ప్రార్థించండి, అప్పుడు రక్షిస్తానండంలో వీడి వరం ఎంత పని చేయించింది ఆవిడ చేత. అందుకని కౌశికిని రా అన్నది ఆవిడ. ఒరే పిచ్చాడా, నీ పరిపాలకుడైన శుంభుడు వాడి తమ్ముడు నిశుంభుడు ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో చావరన్నమాట నిజమే. నువ్వు ఇప్పుడు ఇందాక చెప్పిన దాన్ని బట్టి బ్రహ్మ వరాలు పొందిన వాళ్ళే, కానీ నేను మామూలు దాన్ని కాదు, పార్వతి కోశం నుంచి దేవతలు ప్రార్థిస్తేగా స్త్రీ శరీరం నుంచి బయటకు వచ్చాను కాబట్టి కౌశికిరా అంటే నా చేతిలో మాత్రం చస్తాడురా అని చెప్పింది. అది అర్థం అవ్వాలంటే వీడి మొహానికి వీడి కని తిరిగితే ఎట్లా కూడా ఎంత సుగ్రీవుడు అయితే మాత్రం. వాడికి అర్థం అవ్వలేదు, నేనేమో మా రాజుగారు మహావీరుడు, వాడికి మరణం లేదు, స్త్రీ చేతిలో తప్ప చావు లేదని చెబితే నేను కౌశికినిరా అంటావు. నువ్వు కౌశికివో మూసికివో ఇవన్నీ నాకెందుకు తెల్లోయ్, మా రాజుగారు చెప్పిన మాట నీకు చెప్పాను, ఆయన వీరుడు, నువ్వు గొప్పదానివి. అతిలోకమైన వస్తువులు పక్క పక్కన చేరితే ఇద్దరికి ఉపయోగం అట. ఒక గొప్పవాడు మరో గొప్పవాడిని ఆశ్రయించాలట. వీడు ఇక్కడ చెప్పుకొచ్చేటట్టు వీడి తెలివితేటలను ఉపయోగించి గొప్ప పండితుడికి మహారాజు లాంటి వాడి అండ కావాలి, పరాక్రమవంతుడికి ఒక రాజుగారి అండ కావాలి, అందగత్తె అయిన స్త్రీకి అంతకంటే ప్రభు అయినటువంటి వ్యక్తి అండ కావాలి. నువ్వు సౌందర్యవతివి, మా రాజుగారిని పెళ్లి చేసుకుంటే నీ సౌందర్యం శోభిస్తుంది. ఒక ఆయన కవి పండితుడు అనుకో, వాడు ఎంత కవి పండితుడైనా ఈ పాండిత్యం వెలికి తీసే ఒక రాజుగారి యొక్క అండ కావాలి. నిజంగా వాడు చెప్పింది నీతండి, అది భర్తృహరి చెప్పాడు. ఇప్పుడు కాళిదాసు గొప్ప కవి, కానీ కాళిదాసు కవిత్వం బయటికి ఎవరి వల్ల వచ్చింది? భోజమహారాజు వల్ల. మీరు గుర్తుపెట్టుకోండి, కాళిదాసు వంటి అపూర్వ కవిత్వం చెప్పగలిగేవాడు ఈ ప్రపంచంలో లేడు. అనామిక సార్థవతి బహు అని పేరు తెలుసానికి. ఓసారిట కవులు గొప్పవాళ్ళని మొదలెట్టారట. కాళిదాసు కాలంలో కవుల్ని కౌంట్ చేయటం మొదలెట్టారు. కనిష్ఠికాధిష్ఠిత కాళిదాస ముందు చిటికిన వేలుతో మొదలెట్టారట. నెంబర్ వన్ అని చిటికిన వేలుతో లెక్కెట్టి కాళిదాసు అన్నారట. రెండో వేలు దగ్గరికి వచ్చేసరికి కాళిదాసుతో సాటి వచ్చేవాళ్ళు లేడు, అందుకని దీనికి అనామిక అని పేరు సార్థకమైందట. అనామిక సార్థవతి బహువ, దీనికి అనామిక అని పేరు. నిజంగానే ఈ రెండో వేలుకి రెండో వాడు ఎవడు దొరుకుతాడు అనుకున్నాం, కానీ కాళిదాసు లాంటి వాడు లేడు కనుక ఇక పేరు పెట్టలేం, కాళిదాసే, ఇక ఇది ఖాళీయే అన్నారట. అంటే కాళిదాసు లివ్వులు ఆలోచించండి, మరి ఇంత గొప్పవాడు లోకానికి ఎలా తెలిసాడు? భోజరాజు గారు ఆస్థానంలో ఉండబట్టి. బృహస్పతి గొప్పవాడు, కానీ ఇంద్రుడికి గురువుగా అయ్యాడు కాబట్టి ఆయన పేరు ప్రసిద్ధికి వచ్చింది. ఎంతోమంది పండితులు ఉన్నారు, కానీ ఇక్కడ హరిగారు పురాణం చెప్పించాక లెవెల్కి వెళ్ళారు. మీరు చూడండి, మీరు కావాలంటే సంపూర్ణ రామాయణం, సంపూర్ణ హనుమద్వైభవం ఇలాంటి పురాణములు బయటకు వస్తే ఒక ప్రసిద్ధికి ఎక్కుతారు వాళ్ళు. వీళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అవ్వచ్చు కాక, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, చొప్పించగలగాలి, అలా వెళ్ళగలిగితే అది గొప్ప. ఇదేదో నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ నేనే వాళ్ళదు, ఇట్స్ నాట్ మై వర్డ్. ఇది అన్నవాడు ఎవడు? సుగ్రీవుడు చెప్పాడు. వాడు పని వాడి మాట చెప్పాడా? బృహస్పతి మాట చెప్పాడు. వాడు కూడా సొంత మాట చెప్పలా, కాబట్టి సుగ్రీవుడు రాక్షస గురువు కాబట్టి వాడు చెప్పాడు అనుకుంటే వాడు చెప్పలా, ఇది దేవగురువు బృహస్పతి చెప్పాడు అన్నాడు. బృహస్పతి మళ్ళీ ఆయన చెప్పలా, ఈ మాట బృహస్పతికి వాళ్ళ నాన్న అంగిరుడు చెప్పాడు. అంగిరుడికి వెళ్ళి ఎవరు చెప్పారు? బ్రహ్మగారు చెప్పారు. కాబట్టి ఈ మాటలు ఎవరివి? బ్రహ్మ మాటలు. బ్రహ్మ మాటలు ఎవరైనా అంగీకరించక తప్పదు. బ్రహ్మగారి మాట అంటే శిరోధార్యం కదా మరి. కాబట్టి నేను చెబుతున్నా విను, ఎంత పండితుడైనా రాజాశ్రయం పొందితేనే వాడు పైకి వస్తాడు. అక్కడ రాజు అంటే పరమాత్మ, పరమాత్మే రాజు రూపంలో విష్ణు రూపంలో అనుగ్రహిస్తాడు. అలాగే గొప్ప సుందరీమణి గొప్ప భర్త ఉంటే శోభిస్తుంది. ఒక అమ్మాయి ఎంతో గొప్పదండి, ఆ అమ్మాయికి చదువు ఉంది, సౌందర్యం ఉంది, చాలా సంస్కారవంతురాలు, పురాణములు అంటే ప్రాణం పెడుతుంది, కానీ ఆవిడకి ఇవన్నీ ఎప్పుడు రాణిస్తాయి? మంచి భర్త లభిస్తే, దౌర్భాగ్యుడైన మొగుడు వస్తే ఎంత గొప్పవాడైనా ఇంట్లో పడి ఏడవడం తప్పే ఉంటుంది. మా ఆయనండి పురాణానికి వెళ్ళని కూడండి దరిద్రుడు అని రోజు ఏడవదు, చెప్పలేకపోయినా పైకి. భర్త గారి యొక్క అనుగ్రహం లేకపోతే ఏం చేయగలుగుతారు? పాపం చాలామంది పెళ్ళైన తర్వాత కొంత అలాగే బాధపడుతున్నారు. ఇంకా ఇప్పుడు పర్వాలేదు, ఎడంకాలతో తన మొగుడు వచ్చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు, కానీ పూర్వం అంటే పాపం ఒకసారి పెళ్ళైతే ఐదారు అలా ఇంట్లో పడి ఉండేవారు. ఇప్పుడు ఈ వేపున్న వాళ్ళంతా పురాణానికి వస్తున్నారంటే వాళ్ళ భర్తలు మహానుభావులు కదటండి, వాళ్ళ వల్ల రాగలుగుతున్నారు. వాడు కనుక కథలు తాకి వెళ్ళలేదు పురాణమా ఇంకోట పడుండు అంటే ఏం చేయగలుగుతారు? కష్టమే కదా. మనం ఎదిరించినా ఇంట్లో సుఖం లేనప్పుడు ఏం చేయగలుగుతాం? మా ఆయన పంపడండి బాబు, మా ఆయన తీర్థయాత్రే పంపడండి బాబు అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎందుకు వచ్చింది కుమార్ మొగుళ్ళండి? భార్యని తీర్థయాత్రే పంపించకపోతే, భార్యని పద్మాగర్ గారి పురాణం వినడానికి పంపించకపోతే ఈ మొగుడు కూడా మా మొగుడేనా అని నేను అనలేదు, వ్యాసుల వారు అంటారు. కాబట్టి చెప్పవచ్చేది ఏంటంటే, కాబట్టి ఇంత సుందరి అయినా చక్కని భర్త లభించాలి, సంస్కారవంతుడు లభించాలి. నీకు అలాంటి భర్త దొరుకుతున్నాడు, విను నా మాట విను. అలాగే ఒక వ్యక్తి గొప్ప పండితుడు, వాడికి రాజుగారి దగ్గర మంత్రి పదవి వస్తే శోభిస్తాడు, పరాక్రమవంతుడికి మంచి కొలువు వస్తే శోభిస్తాడు. నా మాట విను, మా శుంభుడు నీకు లభించటం నీ అదృష్టం అనగానే ఆవిడ చిరునవ్వు నవ్వి, సుగ్రీవ నీ పేరు, అసలు నీకు గ్రీవం ఉందో లేదో తెలియటం లేదు, నువ్వు చెప్పినవి సామాన్యుల విషయంలో చెప్పిన మాట, అది నాకు కాదు, నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాను. ఆ అంగీకారానికి ఉన్న సూచన షరత్ తెలుసుకో, అంటే నాకు కూడా ఒక నియమం ఉన్నది. ఒరే సుగ్రీవ, మీ రాజుగారిని నేను పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదురా నాయన, కానీ నేను చెప్పిన మాట చేసేటట్టయితే, నేను చెప్పినట్టు ఆచరణలో పెడితే, నేను చెప్పిన నియమమును కట్టుబడితే, నా షరత్తులను ఉల్లంఘించకపోతే పెళ్లి చేసుకుంటాను. ఇంత చెప్పాం, ఇంతకీ నీకేంటి నియమాలు? నువ్వేం కోరతావో కోరుకో, నువ్వు కోరినట్టు చేసే బాధ్యత మా రాజుగారిది, మా రాజుగారిని ఒప్పిస్తాను. సుందరి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది, ఆవిడ ఎలా చెబితే అలా చేయి రాజా అంటే మా రాజుగారు నువ్వు చెప్పినట్టు చేస్తాడు. నీకేం కావాలి? మణులా, మాణిక్యాలా, లేకపోతే గుంటూరు వన్ టౌనా టూ టౌనా? కావాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒప్పించేను, నిన్ను పార్లమెంట్కి కూడా పంపించేస్తాను, మరేం పర్వాలేదు, ఏం కావాలో కోరుకో అనగా, నేను అవేం కోరుకున్నా ఆయన, నాకు ఒక నియమం ఉన్నది, యుద్ధరంగంలో నాతో యుద్ధం చేసి నన్ను ఓడించిన వాడిని మాత్రమే వరిస్తాను, నీ రాజుగారిని నా దగ్గరకు పంపించు, వాడికి నాకు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో నేను ఓడిపోతే వాడిని వరిస్తాను. ఇక వాడు ఓడిపోతే, ఓడిపోయిన తర్వాత వాడికి ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు, వాడు ఓడిపోతే నరకాన్ని వరిస్తాడు. వాడు వాడు నా చేతిలో తెచ్చాడా పైలోకాన్ని వరిస్తాడు, వాడు నన్ను ఓడించాడా తరిస్తాడు, వాడు వాడిని నేను వరిస్తాను, వాడు అక్కడప్పుడు నన్ను భరిస్తాడు అనగానే వాడు తెల్లబోయి, నిజంగా పలుకుతున్నావా, వేళాకోళంగా మాట్లాడుతున్నావా, ఇది సత్యమా అసత్యమా? హాస్యం కాదు దేవి, నేనేమి వేళాకోళం వాడుతూ నీ దగ్గరికి రాలా. మా రాజు శుంభుడు అపార పరాక్రమశాలి, అతనితో యుద్ధం చేసిన యమధర్మరాజాదులను అడుగు అతని పరాక్రమం ఏమిటో. దిక్పాలకులంతా పుంజాలు తెంపుకుని పారిపోయారు, కకావికలైపోయారు. అటువంటి పరాక్రమవంతుణ్ణి వీరుణ్ణి నీలాంటి స్త్రీ యుద్ధరంగంలో ఓడించడమా? అసంభవం. అసలు వాడితో యుద్ధం చేస్తే వాడు వేసే బాణాలకే నువ్వు చచ్చిపోతావు, కోమలివి నీవు, కుసుమ కోమలివి, ఎందుకో నిన్ను చూస్తే గౌరవం కలుగుతోంది. కాబట్టి నా మాట విని పెళ్ళైనా చేసుకో, లేదా రహస్యంగా పారిపో, ఆయనతో యుద్ధం చేయకు. మా రాజుగారిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదనుకో, కిక్కురు మనకుండా పారిపో, అసలు అమ్మవారు అక్కడ లేదని చెప్పేస్తాను, లేదా ఆయన్ని పెళ్లి చేసుకో, యుద్ధం మాత్రం ఆయనతో చేయకు. ఆయనతో యుద్ధం అంటే ఇక నీకు ప్రాణం ఉండదని అర్థం అనగానే, నువ్వు అన్నది నిజమేనా ఆయన, కానీ నేను మాత్రం యుద్ధమే చేస్తాను. సత్యముక్తం త్వయానాత్ర మిథ్యా కించిత్ త్వయోదితం త్రైలోక్యాధిపతి శుంభో నిశుంభశ్చాపి తాదృశః. నీవు చెప్పిందంత నిజమే, ఏమి అసత్యం లేదు. శుంభుడు ముల్లోకాలని పరిపాలించేవాడే, నిశుంభుడు కూడా అతనితో సమానుడే, వాళ్ళిద్దరూ పరాక్రమవంతులే, నాగోటి వాళ్ళని చీల్చి చెండాడగలిగేవారే. అయినప్పటికీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను, ఒకసారి ఒక నియమం పెట్టుకున్నాక ఆ నియమం ఉల్లంఘించటం మాగోటి వాళ్ళకి మంచిది కాదు. మీ రాజు నన్ను చేపట్టాలనుకుంటే, భరించాలనుకుంటే యుద్ధరంగానికి రమ్మను, నాతో యుద్ధం చేయమను, నన్ను ఓడించమను, అప్పుడు అతడు నన్ను చేపట్టగలుగుతాడు, నేను అతనికి భార్యనవుతాను, సుఖపడతాడు, లేదా యుద్ధంలో చావమను, చచ్చి సుఖించమను, ఊర్ధ్వలోకాలకి పోయి నా చేతిలో చావడం కూడా స్వర్గమే లేదు అన్నదట. ఇక వాడు చేసేది లేక పరుగు పరుగున రాజుగారి దగ్గరకు వచ్చాడు. ఓ శుంభ చక్రవర్తి, నా వల్ల కాలేదయ్యా ఆవిడ ఒప్పించటం, ఆవిడ యుద్ధమే చేస్తానంటోంది, యుద్ధంలో నువ్వు ఆవిడ ఓడిస్తే ఆవిడ నేను పెళ్లి చేసుకుంటుందిట అనగానే ఆయన తెల్లబోయి దొంబరలోచనుడు పిలిచాడు. రే దొంబరలోచన వెళ్ళు, జుట్టుచ్చుకుని ఇడ్చుకురా ఇక్కడికి, బలాత్కారంగా పెళ్లి చేసుకుంటాను, ఎవడడ్డొస్తాడో చూస్తానన్నట్టు వాడు.